ఈరోజు చదువుతుంది భగవద్గీత యథాతథము అధ్యాయం 18 శ్లోకం 54. అర్థము, ఈ విధముగా ఆత్మ సాక్షాత్కార స్థితి పొందినవాడు బ్రహ్మముతో గుణైక్యము పొంది వెంటనే సంపూర్ణానందమును అనుభవించును. అతడెప్పుడునూ శోకింపడు, దేనిని కావాలని కోరడు. ప్రతి జీవి యందును అతడు సమచిత్తుడై ఉండును. అటు స్థితిలో అతడు నాయందు విశుద్ధ భక్తి సేవను పొందును. భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. నిరాకారవాదికి బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మముతో ఐక్యము పొందుట చివరి స్థితి. కాని సాకారవాది లేక విశుద్ధ భక్తునకు విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తులగుట ఇంకనూ ముందుకు పోవలేను. సేవలో నియుక్తులగుటకు ఇంకనూ ముందుకు పోవలేను అనగా దేవదేవుని విశుద్ధ భక్తియుత సేవలో నిమగ్నుడైన వాడు అంతకుముందే విముక్త స్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మముతో గుణైక్యము పొందుటను చేరి ఉండేనని అర్థము. పరబ్రహ్మముతో గుణైక్యము పొందకుండా మానవుడు అతనికి సేవ చేయజాలడు. అట్టి స్థితిలో సేవ్య సేవకుల నడుమ భేదము లేదు. కాని ఉన్నత ఆధ్యాత్మిక దృష్టిలో కొంత తారతమ్యము కలదు. భౌతిక జీవిత భావనలో మానవుడు ఇంద్రియ తృప్తికై పనిచేయనప్పుడు సుఖము దుఃఖము కలుగును. కాని దివ్యధామమునకు అతడు విశుద్ధ ప్రేమయుక్త సేవలో భౌతిక జీవిత భావనలో మానవుడు ఇంద్రియ తృప్తికై పనిచేయనప్పుడు దుఃఖము కలుగును. కాని దివ్యధామమున అతడు విశుద్ధ ప్రేమయుక్త సేవలో నియుక్తుడైనప్పుడు అతనికి దుఃఖముండదు. కృష్ణ చైతన్య స్థితిలోనున్న భక్తునికి దుఃఖించుటకు కాని కోరుటకు గాని అవసరము లేదు. భగవంతుడు సంపూర్ణుడగుటచే కృష్ణ చైతన్యముతో భగవత్ సేవలో నిమగ్నుడైన జీవుడు కూడా పరిపూర్ణుడగును. అతడు మలిన జలము తొలగింపబడిన నది వంటి వాడు. విశుద్ధ భక్తునికి ఎప్పుడునూ కృష్ణుని కంటే భిన్నమైన ఆలోచన ఉండదు. కావున అతడు సహజముగా సర్వదా సంతోషముతో కూడియుండును. అతడు భగవంతుని సేవలో పరిపూర్ణుడయ్యుండుటచే ఏ భౌతిక నష్టమునకు కాని శోకింపడు, ఏ లాభమును కాని ఆశింపడు. అతడు ప్రతి జీవుడును దేవదేవుని అంశ భాగమని అందుచే అతని శాశ్వత సేవకుడనియు ఎరుగునటచే భౌతిక భోగానుభవమును వాంఛింపడు. అతడు భౌతిక ప్రపంచంలో ఒకరిని తక్కువగాను ఒకరిని ఎక్కువగాను చూడడు. నిమ్నోన్నత స్థితులు తాత్కాలికములైనటివి. భక్తునికి తాత్కాలిక వ్యక్త వస్తువులతో సంబంధము లేదు. అతని దృష్టిలో గులకరాయిను బంగారమును సమానమైన విలువ కలవయే. అది ఏ బ్రహ్మభూత స్థితి. విశుద్ధ భక్తుడు దీన్ని చాలా సుఖముగా పొందగలడు. అట్టి జీవిత స్థితిలో పరబ్రహ్మముతో ఐక్యము పొందుటయు తన స్వత్వమును నశింపచేసి కొనుటయును అనుభావములు నరకప్రాయమగును. స్వర్గ ప్రాప్తి అను భావము అతనికి తృణప్రాయమగును. ఇంద్రియములు కోరలు తీసిన పాముల వంటివగును. భగ్నదంతములు గల పాము నుండి భయము లేనట్లు నిగ్రహింపబడిన ఇంద్రియముల నుండి భయముండదు. భౌతిక ఆసక్తుడైన వ్యక్తికి ప్రపంచము దుఃఖకరము. కాని భక్తునికి సర్వ ప్రపంచమును వైకుంఠం వంటిది లేక ఆధ్యాత్మిక ఆకాశం వంటిదగును. భక్తునకు భౌతిక ప్రపంచమందలి అత్యున్నత శక్తి సహితము చీమవలే కనపడును. ఈ యుగములో విశుద్ధ భక్తియుక్త సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభుల దయచే అట్టి స్థితిని పొందవచ్చును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
స్త్రియద్వైతా గదాధరా శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచితి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. ప్రసన్నాత్మ అంటే ఏంటంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అనేదానికి ఈ రెండు నిదర్శనం. న శోచతి న కాంక్షతి అంటే మనం ఏదో కోల్పోయామని, నా శోచతి నా కాంక్షతి, నాకు ఇది కావాలని గాని నాకు ఇది పోయిందని గాని ఎవరు కూడా శోకింపులు, నాకు ఇది కావాలని ఆకాంక్షలు. మనం ఈరోజు పేపర్లో చూసినట్టయితే ఈ రెండే ఉంటాయి అన్నమాట, శోచతి కాంక్షతి. ఇది మేము పొందలేదు, ఇది మేము పొందాలి, ఈ రెండే ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఈ మెడల్ వచ్చింది, వీళ్ళు దీనికోసం ప్రయత్నిస్తున్నారు, వీళ్ళు దీన్ని కోల్పోయారు, ఈ యాక్సిడెంట్ అయింది, ఒక 40 మంది చనిపోయారు, లేదంటే విజన్ 2020 ఇది చేయబోతున్నాం మేము, కాంక్షతి శోచతి, యాక్సిడెంట్ అయిపోయింది చనిపోయారు, లేదంటే ఎవరు వేరే వాళ్ళని చంపేశారు, లేదంటే గవర్నమెంట్ మేనిఫెస్టో వస్తుందన్నమాట, మేము ఇది చేసి ప్రజల్ని వదిలిద్దాం అనుకుంటున్నాం, ఈ విధంగా వాళ్ళు కాంక్షలన్నీ కూడా చెబుతారనమాట. ప్రణాళికలు, కాంక్షలు, కోరికలు, ప్రకటనలు, ఇవన్నీ కూడా కాంక్షల రూపంలో ఉంటే చెడు జరిగినవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, ఏం కూలిపోయింది, ఏం యాక్సిడెంట్ అయిపోయింది, ఎంతమంది చనిపోయారు, అది శోచతి. సో ఇక్కడ చెబుతున్నారు ప్రసన్నాత్మ అంటే ఎవరు, నా శోచతి నా కాంక్షతి. సో మనం పేపర్ చదివినట్లయితే గ్యారంటీగా కూడా ప్రసన్నాత్మ రాదు, ఎవరు కూడా ప్రసన్నాత్మగా ఉండలేరు పేపర్ చదివితే, ఎందుకంటే దాంట్లో శోచతి కాంక్షతి గురించి చెబుతారు. సో వాటిని చదవంగానే మనం కూడా శోచతి కాంక్షతి అయిపోతాం. ఓ మనం కూడా చేయాలి, అబ్బా వీళ్ళు చూడు క్రికెట్ లో సెంచరీ కొట్టాయంటే మనం కూడా నేర్చుకుందాం క్రికెట్, లేదంటే టెన్నిస్, నేను కూడా ఇట్లా అవ్వాలి అని కోరుకుంటారు. కాంక్షతి శోచతి, అయ్యో ఇక్కడ యాక్సిడెంట్ అయిందంట, 50 మంది చనిపోయారంట. ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్స్ తగ్గట్టు లేనట్టుగా మన ఊర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చదువుతాం అనమాట పేపర్లో. అసలే మనం మన ఇంట్లోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం వాటిని చూసుకోవట్లేదు. మనం ఊరంతా ప్రపంచంలో జరిగే ప్రాబ్లమ్స్ అన్ని మనకు కావాలన్నమాట. పేపర్ అంటే ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటే అందరు ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలియజేస్తారనమాట వాళ్ళు. న్యూస్ పేపర్స్ ఏంటంటే మీరు ఆనందంగా ఉంటే దుఃఖపరచడానికి అందరు ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, అది పేపర్ అంటే. ఇంతకుముందు పేపర్ అనేది లేదు, న్యూస్ పేపర్. ఎందుకు న్యూస్ పేపర్ లేదు, మనం ప్రపంచంలో జరిగే అన్ని మనకు తెలియాల్సిన అవసరం లేదు, అర్థమైందా? మనకు గనక ఇది గనక తెలిస్తే ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో మనకి మంచి గాని చెడు గాని రెండూ కూడా చెడే, దాంతో పెద్ద అవసరం లేదు మనకి. మనకి భగవంతుడికి గల సంబంధం ఏంటి, మనం భగవంతుడితో ఆయన్ని ప్రసన్నం చేయాలంటే మనం ఏం చేయాలి, సమా సర్వేషు, సమా సర్వేషు భూతేషు, ప్రతి జీవి యందు అతడు సమా చిత్తుడై ఉండును. అంటే అందరి పట్ల అతను సమచిత్తుడై ఉంటాడు. అయినప్పటికీ ఆయన పేపర్ చూడాల్సిన అవసరం లేదు. మీరు చూసినట్టయితే ఒక 50 సంవత్సరాల క్రితం లేదంటే 100 సంవత్సరాల క్రితం పేపర్లు ఏమి లేవు, అప్పుడు కూడా అందరు జనాలందరూ కూడా బాగానే ఉన్నారు. ఎందువలన, మనకు కావాల్సింది ఒకటే ఒకటి, శాస్త్రం ఉంటే చాలు. శాస్త్రంలో ఎన్ని చెప్పారనమాట, ఏం జరుగుతుంది కలియుగంలో ఎలా జరుగుతుందని, వాటి కొన్ని కేస్ స్టడీలు పేపర్లో రాస్తూ ఉంటారు. ఎస్, వీళ్ళు 60 ఏళ్ళకే చనిపోతున్నారు, ప్రస్తుతం ఆయుష్ మహా అయితే 50కి పడిపోయింది సగటున, సో ఇట్లాంటివన్నీ రాస్తుంటారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా భాగవతం రాశారు. ఒక ఎవరైతే రక్షించాలో వాళ్లే భక్షిస్తూ ఉంటారు, మనం వెళ్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఏం చేస్తుంటారు వాళ్ళు. అలాగే ఎవరైతే రాజులో వాళ్లే జనాల్ని అధిక పన్నులతో వేధిస్తూ ఉంటారు, సో అది మనం చూస్తూ ఉన్నాం. వ్యాట్ అని ఇంకోటిదని ఇంకోటిదని పెంచేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళన్నీ కూడా. సో మనం పేపర్ చదవకపోయినా సరిపోతుంది, ఎందుకని శాస్త్రం తెలిస్తే శాస్త్రంలో అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అంతే. సో మనం పేపర్ చదవకుండా కూడా అన్ని కూడా తెలుసుకోవచ్చు. సో పేపర్లో అనవసరమైన ఈ శోచతి కాంక్షతి అన్ని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మనం టీవీ చూసి న్యూస్ చూసి పేపర్ చూసినట్లయితే మనకి ఉన్న దానికంటే ఇంకా సోచతి కాంక్షతి పెరుగుతాయి అంతే. దానివల్ల ఏమవుతుంది? ప్రసన్నాత్మ అనేది వెళ్ళిపోతుంది. సోచ ప్రసన్నాత్మ కావాలంటే నా సోచతి నా కాంక్షతి, పేపర్ చదివితే సోచతి కాంక్షతి. సో కాబట్టి ప్రసన్నాత్మ అనేది ఉండదన్నమాట. సో ఈ రోజు ఇంతకుముందు కంటే ప్రతి వాళ్ళలో ఈ ప్రశాంతి శాంతి పోతూ ఉంది. ఎందువలన? వాళ్ళు ఎక్కువ పేపర్లు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పేపర్ కాదు, 5-6 పేపర్లు చదువుతారు. దాంట్లో కూడా ఇంతకుముందు మొదట్లో పేపర్ ఒక పేజ్ ఉండేది, ఇప్పుడు అది 50 పేజీలు చేసేసారు. అంటే ఇంకా ఎక్కువ సోచతి కాంక్షతి అనమాట. అంతేకాదు, ఇప్పుడు కేవలం న్యూస్కే ఛానల్స్ వచ్చేసినాయి. అదేంటి, TV9 సంథింగ్ లైక్ దట్, TV9 ఎప్పుడు న్యూస్ వస్తుంది అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాబ్లమ్స్ తినొచ్చు అని. టీవీలో న్యూస్లో ఏం చెబుతారు? ప్రాబ్లమ్స్ చెబుతారు. వాళ్ళు అదైపోయింది, ఇదైపోయింది, మా సమస్యలు పరిష్కరించండి, వరదలు వచ్చినాయి, లేదంటే ఇట్లాంటివి అన్నీ కూడా చెబుతూ ఉంటారు. అంటే మనకి ప్రాబ్లమ్స్ లేదు కదా అని మనం వేరే ఊర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వినాలన్నమాట. అట్లా అంటే మరి మనం సమాజంలో ఏం జరుగుతుందో తెలియకపోతే ఏమవుతుంది అనొచ్చు. మనకి ఏదైతే తెలియాలో అది భగవంతుడు తెలియజేస్తాడు ఏదో ఒక విధంగా. మనం ప్రత్యేకంగా వెళ్ళి చదవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మేము కనీసం 6-7 సంవత్సరాల నుంచి ఏం పేపర్ చదవట్లేదు, కానీ అన్ని తెలుస్తూనే ఉన్నాయి, ఏది తెలియాలో అన్ని. సో అట్లా మనకి ఆటోమేటిక్గానే తెలుస్తూ ఉంటాయి అనమాట. సో మనం అనుకోవచ్చు, మరి ఎందుకు ఈ ప్రపంచంలో ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్గా ఏం అవసరం లేదు. మనం ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకని మనమేం ఉద్ధరింపబట్టలేదు ఈ ప్రపంచాన్ని. ఇంతకుముందు వేదిక లైఫ్లో విలేజ్ లైఫ్ అంటే అన్ని కూడా విలేజెస్గా ఉండేవి అనమాట. మహా అయితే విలేజ్లో 1000 మంది ఉండేవాళ్ళు, అందరూ కూడా ప్రతి వాళ్ళు మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకేం పేపర్లు లేవు, న్యూస్ లేవు, వేరే ఊరితో సంబంధమే లేదు. వాళ్ళు గ్లోబల్ లింక్స్ ఏమి లేవు, కానీ వాళ్ళకేం ఫోనులు లేవు, ఏమీ లేకపోయినా వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందువలన అంటే ప్రసన్నాత్మ అనేది దేంట్లో ఉంది? ప్రసన్నాత్మ అనేది ఎక్కడుంది? మనం ఎప్పుడైతే సర్వేషు సమస్త సర్వేషు భూతేషు మద్భక్తి, ఎవరైతే భగవంతుని భక్తి చేస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు, వాళ్ళు ప్రసన్నాత్మగా ఉండగలరు. సో మన జీవిత లక్ష్యం భక్తి. మన జీవిత లక్ష్యం భక్తి అయినప్పుడు మన ఉన్న విలేజ్ లో, మన ఉన్న గ్రామంలో దానికి అవకాశం ఉంటే చాలు, మనకింకేం అవసరం లేదు. ఒక మానవ జీవితం వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య లక్ష్యం ఏంటి? భగవంతుని భక్తి ఎలా చేయాలి, అదొక్కటి తెలుసుకుంటే చాలు. సో కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, సాధువులు వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి బోధించేవాళ్ళు ఏంటి భగవద్భక్తి అనేది. మనం చూసినట్లయితే రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా భారతదేశం మొత్తం పర్యటన చేశారు. ఎందువలన? వాళ్ళు అలా ప్రచారం, వాళ్ళు అన్ని గ్రామాలకు వెళ్లేవాళ్ళు, అక్కడున్న బ్రాహ్మణులకి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళందరిని కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళు కేవలం ఆచార్యులు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు, లోకల్ గా ఉన్న బ్రాహ్మణులు మొత్తం ఎట్లా మొత్తం భక్తి చేయాలి, మొత్తం ఆ గ్రామం అంతా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి అంతకంటే ఇంకేం అవసరం లేదు. మానవ జీవితానికి భక్తి కంటే ఇంకా వేరేది అవసరం లేదు. సో మరి జీవిత లక్ష్యాన్ని మనకి భక్తి కాబట్టి, ఆ భక్తి కనుక మన ఊర్లోనే ఉంటే మనం వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంతకుముందు ఏమి ట్రైన్ లేదు, బస్సులు లేవు, టెలిగ్రాములు లేవు, ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, అయినా కానీ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ప్రసన్నాత్మగా ఉన్నారు. ఎందువలన? ప్రసన్నాత్మ అనేది కేవలం మద్భక్తి, భక్తి నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో మనకి సెల్ ఫోన్ లేకపోయినా, టెలిఫోన్ లేకపోయినా, పేపర్ లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు. బట్ అవన్నీ ఉన్నా కానీ భక్తి కనుక లేకపోతే ఆనందంగా ఉండలేము. కేవలం సోచతి కాంక్షతి, అయ్యో నాకు ఇది అయిపోయింది, నేను ఇంకా బాగా సంపాదించే ఉండేవాడిని, ఇట్లా అయితే నాకు ఇంకా ఇట్లాంటి కొడుకు పుడితే ఇంకా బాగుండేది, నాకు ఈ జాబ్ ఉంటే ఇంకా బాగుండేది, నాకు ఇట్లాంటి భార్య ఉంటే ఇంకా బాగుండేది. సోచతి కాంక్షతి, ఇంకా అది చేద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా ప్లాన్లు వేద్దాం, ఈ విధంగా అనమాట. సో ఈ సోచతి కాంక్షతి వలన ఈ రోజున అందరూ కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. సో అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మనం భక్తి లక్ష్యంగా లేదో మనం భౌతికమైన లక్ష్యం అవుతాయి. ఇంకా ఎట్లా మనం పెంచుకుందాం? సో అప్పుడేమనుకుంటున్నారు, ఇంతకుముందు కేవలం ఒక చిన్న విలేజ్ తో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి మనకు వేరే లింక్స్ కావాలన్నమాట. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో తక్కువ రేటు దొరుకుతుంది, అది తీసుకొచ్చి మన ఊర్లో అమ్మే అనుకో, మనకి ఎక్కువ లాభం వస్తుంది. సో కాబట్టి వాళ్ళు పక్క ఊరికి వెళ్ళడం. సో జనరల్ గా ఇంతకుముందు ఫస్ట్ వర్తకంతో మొదలైంది ట్రావెలింగ్ అనేది. ఎందుకు చేసేవాళ్ళు ఇంతకుముందు? వర్తకం వలన ఏదన్నా వేరే చోట ఏదైనా తక్కువ దొరికితే అది ఇక్కడ తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ వస్తుంది. ఫస్ట్ లో ఏంటి, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. మనం భగవంతుని భక్తి చేసుకుంటాం, ఆ ఊర్లోనే జీవిస్తాం. మహా అయితే ఏంటి అనుకునే జీవితంలో ఒకసారి గంగ స్నానం చేయటమో లేదంటే కాశీకి వెళ్ళి రావడం అదే లక్ష్యం. అంతేగాని వేరే ప్రత్యేకంగా ట్రావెలింగ్ లేదు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని గడిపేసేవాళ్ళు, వైకుంఠానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేంటి, ఓహో అక్కడికి వెళ్తే ఏదో లాభం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏదో లాభం వస్తుంది, అక్కడేదో బాగుందని చెప్పి అక్కడ దాన్ని తీసుకురావడం, ఇక్కడి నుంచి దీన్ని తీసుకెళ్లడం. సో చివరికి ఇప్పుడు ఏ స్థాయికి జరిగిందంటే, ఇండియాలో బంగాళదుంపలు తీసుకుని అమెరికాలో తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మన ఇప్పుడు కార్పొరేట్ షాపుల్లో పెట్టి ఎక్కువ రేటుకి అమ్మేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటి, ఏ విలేజ్ లో ఉందో ఆ విలేజ్ లోనే అమ్మేయాలి, కాబట్టి రేట్లు తక్కువ ఉండే, ఎందుకంటే చెడిపోతాయి కదా. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, ఏ ఊర్లో ఆ ఊర్లోనే అమ్ముకోవాలి, మనం వేరే ఊరికి వెళ్ళటం లేదు. సో కాబట్టి ఏంటి, ఆ ఊర్లో ఉన్నది అప్పుడు తొందర తక్కువ రేటుకి అమ్మేసేయాలి. సో ఇప్పుడేంటి కాదు, ఇక్కడ నుంచి అమెరికాకి అది పచ్చిగా ఉన్నాయి కోసేసి అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఒక వారం రోజులు లేదంటే ఒక నెల రోజులు. తర్వాత దాన్ని ఇంపోర్ట్ అని చెప్పి ప్యాక్ చేస్తారు అనమాట. ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని ఇండియాకి పంపిస్తారు. ఇండియాకి పంపించి పదింతల రేటుకి అమ్ముతారనమాట. రూపాయి కొన్నది 10 రూపాయలకి అమ్ముతారనమాట. బంగాళదుంపలు అంత కాంప్లెక్స్. ఇంతకుముందు ఏంటి, వేరే ఊర్లో అమ్మేవాళ్ళు. ఇప్పుడేంటి, మనం వేరే స్టేట్కి తీసుకెళ్లి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానికి మళ్ళీ వేరే కెమికల్స్ కలిపి ఉంచడానికి మళ్ళీ అక్కడి నుంచి దాన్ని ప్యాక్ చేసి స్పెషల్ ప్యాక్లో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలోనే అమ్ముతారు. ఎందుకంటే ఇండియా పెద్ద కంట్రీ, ఇక్కడే కొంటారు జనాలు. సో ఇక్కడి నుంచి తీసుకెళ్లి దానికి రంగు పులిమి మళ్ళీ తీసుకొచ్చి డబుల్ రేటుకి అమ్మేస్తారు. డబుల్కి 10 టైమ్స్ ఇట్లా. బంగాళదుంపలు, ఫ్రూట్స్ అదేమంటే ఇంపోర్టెడ్, ఇక్కడి నుంచి ఎక్స్పోర్టెడ్, అక్కడి నుంచి ఇంపోర్టెడ్ అనమాట. ఈ విధంగా మధ్యలో ఏమవుతుంది, రేటు పెరిగిపోతుంది. ఈ విధంగా కాంప్లెక్స్ జీవితాన్ని, అంటే మన జీవిత లక్ష్యం మిస్ అవ్వటం వలన ఈ రోజున మనం ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా మోసం చేయాలి, ఇంకా ఏ విధంగా మనం పేరు పొందాలి, అందరికీ తెలియాలి మనం అంటే ప్రపంచం అంతా తెలియాలి. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ గా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. సో మనం మన ఊర్లోనే ఉంటే మనకు పేపర్ అవసరం లేదు, ఎందుకని 100,000 మంది ఎవరికేది జరిగినా ఆటోమేటిక్ గా తెలిసిపోయేది. ఇప్పుడేంటి, మనం ప్రపంచం అంతా మందే అనమాట, గ్లోబల్ విలేజ్ అంటారు. సో ఈ విధంగా చేసి ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని మనయ్యే. అందరు ప్రపంచంలో ఏ ప్రాబ్లం జరిగినా మీకు తెలియాలి, తెలిస్తే ఏం చేయాలి, మీరు కూడా సోచితి కాంక్షితి ఇంకా పెరగాలి. ఈ విధంగా సమాజం మనకి యాక్చువల్లీ హాని చేస్తూ ఉంది. మనం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఏం జరుగుతుందనేది. బట్ ఈ రోజున ఈ విధంగా కాంప్లెక్స్ జీవితాన్ని మనం గడపడం వలన ఎవరికి కూడా శాంతి లేకుండా పోతూ ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చెప్పారు ఇంకా, భౌతిక జీవనంలో మానవుడు ఇంద్రియ తృప్తికై పనిచేయనప్పుడు దుఃఖము కలుగును. బట్ మనం చూసినట్టయితే మన టీవీ కానీ ఇంకా ఏదైనా మన సమాజం కానీ కేవలం దీన్నే ప్రోత్సహిస్తుంది, ఇంకా ఎలా ఇంద్రియ తృప్తి చేయొచ్చు. సెల్ ఫోన్ ఉంటే దాంట్లో కెమెరా పెడతానంటారు, ఇంకో కెమెరా ఉంటే తర్వాత వీడియో, తర్వాత సినిమా చూడొచ్చు, ఎఫ్ఎం అనొచ్చు, అండ్ ఇంకా ఎలా ఇంద్రియ తృప్తి ఇంకా చేయొచ్చు. బట్ అవన్నీ మనకు లేకుండా కూడా ఆనందంగా ఉండొచ్చు. యాక్చువల్గా ఇంద్రియ తృప్తి దుఃఖాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. సో వాళ్ళు రోజు రోజుకి దుఃఖాన్ని పెంచుతున్నారు. ఇంతకుముందు ఏంటి, ఇవన్నీ లేనప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి, ఒక ఇల్లు ఉండాలంటే టీవీ ఉండాలి, సెల్ ఫోన్ ఉండాలి, ఫోన్ ఉండాలి, ఇంకా అట్లాంటివన్నీ వాళ్ళన్నీ పిచ్చి పిచ్చి వస్తువులన్నీ కనుక్కున్నారనమాట, ఏం పని లేని వస్తువులన్నీ. మనం అనుకుంటున్నాం అవన్నీ మనకు చాలా ఉపయోగం అని చెప్పేసి అవన్నీ కొనే వరకు మనం అనుకుంటాం మనం సెటిల్ కాలేదు ఇంకా లైఫ్ లో అనుకుంటాం. ఎందువలన, మన ఇంట్లో అన్ని ఇంకా నిండలేదన్నమాట, ఇంట్లో వాళ్ళు కనిపెట్టినవి అని కొనుక్కురాలేదు ఇంకా మనం. అది వచ్చే వరకు ఇంట్లో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఇదైపోయింది, 1, నెంబర్ 1 టిక్ అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ కాంక్షిత ఏంటి, నెక్స్ట్ మంత్ అది తీసుకురావాలి, అదైపోయింది. నెక్స్ట్ ఈ లోపు వాళ్ళు కనుక్కుంటుంటారు, మన లిస్ట్ అయ్యేలోపు వాళ్ళు ఇంకో ఒక కొత్త లిస్టులు చేసేస్తారు. మనం తెల్ల కొనేసి 6 నెలలు అయ్యేసరికి వాళ్ళు కొత్త మోడల్స్ వచ్చేస్తాయి, అప్పుడు ఇది పడేసి అది కొనుక్కోవాలి. కారు కొన్న 2 సంవత్సరాలు కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తాయి, ఇది తీసేయాలి. సో మనకి ఎంతసేపు మనని ఎప్పుడు కూడా కాంక్షతీలో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అట్లా. అప్పుడు ఎప్పటికీ మనని శాంతిగా ఉండనీయరు అనమాట. వాళ్ళు కొత్త కనుక్కున్న కొద్దికి శాంతి మనకు కరువు అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు కనుక్కుంటూనే ఉంటారు, మనం వాటిని కాంక్షిస్తూనే ఉంటాం, మన జీవిత లక్ష్యం మిస్ అయిపోతూనే ఉంటాం. ఈ విధంగా ఇంతకుముందు చాలా తక్కువ కష్టపడేవాళ్ళు ఈ రోజు 10 గంటలు 12 గంటలు తర్వాత 17 గంటలు 18 గంటలు. ఎందువలన, ఈ కాంక్షతి పెరిగిపోయింది, అది కావాలి ఇది కావాలి, ఎందుకని వాళ్ళని కనుక్కుంటూ ఉన్నారు కదా. మనం ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు చాలా స్లోగా మోడల్స్ రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడేంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు ఇంకా నాలుగు మోడల్స్ వస్తాయని, కానీ ముందు ఇది రిలీజ్ చేస్తారన్నమాట తక్కువ మోడల్, మళ్ళీ ఇంకో నెలకు ఇంకో మోడల్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా మనం ఇప్పుడు ఉన్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాంతో ఇప్పుడు మనం సపోజ్ లెటర్స్తే పెట్రోల్తో ఒక మోటార్ సైకిల్ని 40 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనుకోండి. యాక్చువల్గా ఆల్రెడీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళ రీసెర్చ్ ప్రకారం 120 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కూడా వెళ్ళొచ్చు అదే 1 లీటర్ పెట్రోల్తో 200 మైళ్ళు కూడా వెళ్ళొచ్చు, 200 కిలోమీటర్లు కూడా వెళ్ళొచ్చు. కానీ అలా ఇప్పుడే దాన్ని రిలీజ్ చేయరు, మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు 60 రిలీజ్ చేశారనుకో, తర్వాత 80 రిలీజ్ చేస్తారు, చూడండి 60 కంటే 80 ఉంది చాలా బాగుంది కొనుక్కోండి. ఆ తర్వాత 100 రిలీజ్ చేస్తారు, తర్వాత 120 రిలీజ్ చేస్తారు, 150 రిలీజ్ చేస్తారు, తర్వాత 200 రిలీజ్ చేస్తారు. ఈవెందో వాళ్ళకి 200 ఒక కిలోమీటర్కి 200 వచ్చేది ఈ రోజు తెలిసినా గానీ వాళ్ళు ఇప్పుడే రిలీజ్ చేయరు, ఎందుకని మనందరి చేత ఈ మధ్యలో 6 సైకిల్ కొనిస్తారనమాట, 6 మోటార్ సైకిల్. ఇది ఈరోజు టెక్నాలజీ. సో ఈ విధంగా మనం రోజు రోజుకి కాంక్షత అనేది పెంచి దానికోసం మనం కష్టపడి ఉండాలి. అది ఎప్పుడైతే పొందమో సోచతి, అయ్యో నేను ఇది పొందలేనే, మా పక్కింటాలకు అవన్నీ ఉన్నాయి మనకు లేవే. కాంక్షతే సోచతి, మనకి కావాలని కోరుకుంటే అది కాంక్షతి, అయ్యో నేను మిస్ అయిపోయాను సోచతి, మనకి రాలేదు వాళ్ళకు వచ్చింది. సో ఈ టైప్లో ఈరోజు సమాజం అంతా కూడా దీంతో ఉండటం వల్ల ఎవరు ప్రశాంతంగా లేరు. సో ఇక్కడ ఇంకేం చెబుతున్నారు, కృష్ణ చైతన్య స్థితిలోనున్న భక్తునికి దుఃఖించడం కానీ కోరుకునేట కానీ అవసరం లేదు. ఎందువలన, భగవంతుడు సంపూర్ణుడు ఒకటిచే కృష్ణ చైతన్యంతో భగవత్ సేవలో నిమగ్నుడైన జీవుడు కూడా పరిపూర్ణుడగును. ఎందువలన, భగవంతుడు ఎలా పరిపూర్ణుడో భక్తుడు కూడా పరిపూర్ణుడు. భగవంతుడు ఎలా ఆయన సంతుష్టిగా ఉంటూ ఉన్నాడో మన భక్తుడు ఎవరైతే కృష్ణ భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా సంతుష్టిగా ఉంటారు. మనకి మంచి ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ ఆయన 700 సంవత్సరాల పాటు మొత్తం భూలోకాన్ని ఆయన పరిపాలించారు పాండవుల తర్వాత ఒక్కడే. ఫస్ట్ పంచ పాండవులు 5 కలిసి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించారు 36 సంవత్సరాల పాటు. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజుని రాజుగా చేసి ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు. పరీక్షిత్ మహారాజు 700 సంవత్సరాల పాటు ఆయన పరిపాలిస్తారు చాలా దక్షతతో. సో మనం చిన్న ఏదన్నా చిన్నది చేసాం అనుకోండి, సపోజ్ మనం ఒక పోస్ట్ మనం సపోజ్ లేటస్తే ప్రైమ్ మినిస్టర్ అయ్యాం అనుకోండి, ఒక 5 సంవత్సరాలకి మనం చాలా అటాచ్ అయిపోతాం దానికి, అయ్యో ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తుంది మనం ఊడిపోతామేమో. ఎందుకని చిన్నది మనం ఏది చేసినా మనం భౌతిక భావంతో చేస్తూ ఉంటాం కాబట్టి మనం దాన్ని చాలా ఆకర్షణ పెరిగిపోతుంది. ఇంకా మనం ప్రైమ్ మినిస్టర్ గానే ఉండాలని భావిస్తూ ఉంటారు, ఇవన్నీ సదుపాయాలన్నీ పోతాయి నేను దిగిపోతాయి అని. బట్ మనం ఇక్కడ చూసినట్టయితే పరీక్షిత్ మహారాజ్ 700 సంవత్సరాలుగా పాటు ఆయన చక్రవర్తి, మొత్తం భూలోకానికి ఆయన పరిపాలించాడు. పరిపాలించిన తర్వాత ఎప్పుడైతే ఒకరోజు ఆయన వేటకు వెళ్తాడు, వేటకు వెళ్ళినప్పుడు అక్కడ దాహం వేస్తుంది, సమ్యక్ ఋషి ఆయన తపస్సులో ఉంటే ఈయన వెళ్లి వాటర్ అడగటం, ఆయన ఇవ్వకపోవటం, పరీక్షిత్ మహారాజు ఆయన నన్ను అవమానించాడని చెప్పేసి ఒక చనిపోయిన పాముని సమ్యక్ ఋషి మెడకి వేయటం. ఆ తర్వాత అది ఎప్పుడైతే శృంగి సమ్యక్ ఋషి కొడుకు చూస్తాడో, నా తండ్రిని ఇంత అవమానిస్తాడా ఈ రాజు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, శపిస్తాడు 7 రోజుల్లో చనిపోవాలి అని చెప్పేసి. సో ఇమీడియట్ గా పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాం 7 రోజులు మనం చనిపోతున్నామంటే మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అకౌంట్ చేసుకుంటాం, ఎవరెవరికి ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, నా తర్వాత ఎవరికి వెళ్తుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జాగ్రత్తగా కొద్దిగా నాకు పొడిగించండి నా ఆయుష్ని, ఇంక నేను ఎట్లా చేస్తే ఎక్కువ కాలం బతకొచ్చు, ఇంకేం చేయాలి, ఇట్లాంటివన్నీ చేసుకుంటాం. ఆయన అలా ఏం చేయలేదు, ఆయన ఇమీడియట్ గా ఏం చేశాడు, ఆయన మొత్తం రాజ్యాన్ని అంతా త్యజించేశాడు. 700 సంవత్సరాల పాటు ఆయన రాజుగా ఉన్న ఆయన ఒకసారి 7 రోజుల్లో ఆయన చనిపోతున్నాడు అని తెలిస్తే ఆయన సడన్ గా అన్ని త్యజించాడు. అంటే అది ఆ రోజున సంభవించింది కాదు, ఆయన ప్రతి క్షణం కూడా ఎంతో వైరాగ్యంతోనే ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన 700 సంవత్సరాలు అటాచ్ అయ్యుండి సడన్ గా అది అవదన్నమాట. అందుకని చాలా మంది చెబుతూ ఉంటారు, మీరు భక్తి ఎందుకంటే ఇప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, లాస్ట్ లో జీవిత సమయంలో చివరిలో మనం భక్తి చేసుకుంటే చాలు అని చెబుతారు. జీవితాంతం మనలో వైరాగ్యం లేకపోతే సడన్ గా వైరాగ్యం రాదు. మీరు మీ ఎక్స్పీరియన్స్ లో చూడండి, మీరు దేనికైతే కొంచెం ఆకర్షణ పెంచుకున్నారో దాని ఆకర్షణ సడన్ గా పోయిందా? ఏదైనా గ్రాడ్యువల్ గా జరుగుతుంది. సో మనం సడన్ గా ఎప్పుడైతే మనం 60 ఏళ్ళు వస్తాయో అప్పుడు మనం హరే రామ హరే కృష్ణ అనుకుందాం, మనం ప్రస్తుతం మనం చేయాల్సిందేమి చేయొచ్చు అనుకోకూడదు. ఈ రోజు అట్లా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా 60 ఏళ్ళకి సడన్ గా భక్తిని స్వీకరించట్లేదు, వాళ్ళు టీవీకి అతుక్కుపోతూ ఉన్నారు. మీరు చూడండి, ఎవరైతే వాళ్ళు పిల్లలకు చెబుతూ ఉంటారు నువ్వు ఈ వయసులో చేయకూడదు భక్తి అని చెప్పేసి, పోనీ వాళ్ళు వాళ్ళ వయసులో వాళ్ళు భక్తి చేయాలి కదా, వాళ్ళు మరి టీవీ చూస్తూ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళు జీవితాంతం టీవీ చూశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా టీవీని చూస్తూ ఉంటారు. సడన్ గా 60 ఏళ్ళకి అప్పుడు సడన్ గా భక్తి రాదు మనకి ఎవరికి కూడా. అందుకనే అంత్యకాలే నారాయణ స్మృతి అంటారు. ఏముందలే అంత్యకాలంలో నారాయణ అనుకుని చెప్పి నేను వెళ్ళిపోతానని. జీవితాంతం మాత్రం మనం అన్ని పాపాలు చేయొచ్చు కానీ సడన్ గా మనం భక్తి చేసి వెళ్ళిపోదామని అది సాధ్యం కాదు. మనం ప్రతిరోజు నిత్యం ప్రతినిత్యము నిత్యం భాగవత సేవయ, ప్రతినిత్యం మనం భక్తి చేసినట్లయితే అప్పుడే మనం చివరిలో మనకి సక్సెస్ ఉండే అవకాశం ఉంది. సో పరీక్షిత్ మహారాజు ఆయన ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉన్నాడు. బ్రహ్మభూతా ప్రసన్నాత్మ నశోచితి న కాంక్షతి. ఆయన ఏమనుకోలేదు ఇంకా మనం అది సాధిద్దాం ఇది సాధిద్దాం మనం ఇంకా ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేద్దాం, ఆయనేమనుకోలేదు. ఆయనేమనుకున్నాడు, నాకు ఇది సేవ, కృష్ణుడు నాకు ఈ సేవనిచ్చాడు, ఈ రోజు ఆయన సేవ చాలు అని చెప్పేశాడు. ఓకే క్లియరెన్స్ ఇచ్చేశాడు, మంచిది నేను చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోతే ఆయన వదిలేశాడు దాన్ని. మనం చూసినట్లయితే అదే విధంగా అనేక మంది రాజులు వాళ్ళు ఎప్పుడైతే కొడుకు రెడీగా ఉన్నాడో ఇమీడియట్ గా వాళ్ళు అడవులకు వెళ్ళటం అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా పాండవులు కూడా ఏది ముసలాళ్ళు అయిపోయిన తర్వాత అక్కడే రాజ్యంలో చనిపోలేదు, వాళ్ళు వయసుండగానే వెళ్ళిపోయారు మనం భక్తి చేసుకుందాం అని చెప్పేసి. మరి అంత కష్టపడి వాళ్ళు కురుక్షేత్ర యుద్దం అంతా చేసిన తర్వాత 36 సంవత్సరాలే వాళ్ళు పాలించింది. మనం అనుకోవచ్చు మరేంటి ఇంత 36 సంవత్సరాలకే వెంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంత కష్టపడి అందరిని సంపాదించి కనీసం కొన్ని 100 సంవత్సరాలను పరిపాలిస్తే అది తృప్తిగా ఉంటుందని. వాళ్ళు టైం వచ్చింది, పరీక్షిత్ మహారాజు రెడీగా ఉన్నాడు, సో వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏంటి, వాళ్ళు రాజ్యం పరిపాలించింది కూడా కృష్ణుడి సేవగా పరిపాలించారు కాబట్టి ఎప్పుడైతే టైం వచ్చిందో వాళ్ళు కృష్ణుని పూర్తిగా కృష్ణుని సేవ చేయడానికి వెళ్లిపోయారు. అదేవిధంగా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కృష్ణ భక్తి చేస్తూ ఉంటే మనం 50 ఏళ్లకో 55 ఏళ్లకో టక్మని పూర్తిగా కృష్ణ సేవ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం జాబ్ చేసేటప్పుడు ఆ విధంగా ప్రాక్టీస్ చేయకపోతే సడన్ గా అప్పుడు మనకేం భక్తి రాదు, సడన్ గా అప్పుడు మనం వదిలేయాలంటే అవన్నీ వదిలేసలేము. కాబట్టి ఇది గ్రాడ్యువల్ ప్రాక్టీస్. సో పరీక్షిత్ మహారాజు కూడా ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆ విధమైన శిక్షణ ఉంది అతనికి. యుధిష్ఠిర మహారాజు చాలా శిక్షణతో పెంచారు ఏ విధంగా కృష్ణ భక్తి చేయాలి, కృష్ణ భక్తి ఇంపార్టెంట్ అని. ఆయన చిన్నప్పుడు కూడా ఆడుకునేటప్పుడు కూడా కేవలం కృష్ణుని లీలలతోనే ఆయన ఆటలు ఆడుకునేవాడు, కృష్ణుని బొమ్మలే ఇచ్చేవాడు ఆయనకి ఆడుకోవటానికి. ఎందుకని, యుధిష్ఠిర మహారాజు పాండవులందరూ కూడా గొప్ప భక్తులు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి పరీక్షిత్ మహారాజుని భక్తులుగా ట్రైనింగ్ ఇచ్చారు. అంతేగాని ఓ మనమంతా భక్తులమే కదా, ఆయన ఎప్పుడు భక్తులు అవుతాడు 60 ఏళ్ళప్పుడు 70 ఏళ్ళప్పుడు 100 సంవత్సరాలకని. చిన్నప్పటి నుంచి వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించేవాళ్ళు ద్వాపర యుగంలో, అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఆయనకి కృష్ణుని లీలలతోనే ట్రైనింగ్ ఇచ్చారు పరీక్షిత్ మహారాజుకి. సో ఆ విధమైన ట్రైనింగ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో మనం ఇంకా 7 రోజుల్లో చనిపోతున్నామని ఆయన అన్ని వదిలేయగలిగాడు. మనం ఈ రోజు మనకి 7 రోజులని కూడా నోటీస్ ఏమి రాదు, 7 క్షణాల ముందు కూడా మనకు నోటీస్ రాదు, సడన్ గా వాళ్ళు టికెట్ ఇచ్చేస్తారు నాయన టైం అయిపోయింది వెళ్ళిపో అని. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. సో పరీక్షిత్ మహారాజుకి ఆయన 8 సంవత్సరాలు జీవించే అతనికే చిన్నప్పటి నుంచి అంత ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా పెంచితే నెక్స్ట్ ఆయనకి 7 రోజులు అవకాశం ఉంది కాబట్టి ఆయన అన్ని వదిలేసి భాగవతం వినటానికి ఆయన సిద్దమయ్యాడు. సో ఏ విధంగా అయితే భగవంతుడు సంతృప్తిగా ఉంటాడో పరీక్షిత్ మహారాజు కూడా అన్ని వేళల్లో ఆయన సంతృప్తిగా ఉన్నాడు. రాజుగా కూడా ఆయన సంతృప్తిగా ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు 7 రోజుల్లో మరణించాలన్నా కానీ ఆయన సంతృప్తిగానే ఉన్నాడు. ఆయన ఏం వర్రీ అయిపోలేదు అయ్యో నేను చనిపోతున్నానని చెప్పేసి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన భాగవతంలో అన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు చనిపోయే వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు వేరే వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు నరకం నుంచి ఎలా బయటపడాలి. సో ఆయన వేరే వాళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన 7 రోజుల్లో చనిపోయే వ్యక్తి కూడా వేరే వాళ్ళు ఎలా ఉద్ధరింపబడాలని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది భక్తుడంటే, అంటే ఆయనకి మృత్యువు గురించి ఆయనకు భయం లేదు కాబట్టి ఆయన వేరే వాళ్ళ గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఈ కలియుగంలో జీవులు ఎలా జీవిస్తారు, వాళ్ళ కలియుగంలో మంద సుమంద మతయో మంద భాగ్య వాళ్ళకి ఎన్నో అవలక్షణాలున్నాయి వాళ్ళు ఎలా జీవిస్తారని పరీక్షిత్ మహారాజు అడుగుతూ ఉన్నాడు. ఆయన గురించి ఏం వర్రీ అవ్వలేదు, నేను 7 రోజుల్లో చనిపోతున్నానే ఏమవుతుంది ఎలా జరిగిపోతాను ఇవన్నీ ఆయన వర్రీ అవ్వలేదు. ఎందువలన ఆయన చిన్నప్పటి నుంచి ఆ విధమైన శిక్షణ ఉంది కాబట్టి ఆయన అన్ని సమయాల్లో కూడా సంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఏం కోర్టు కేసు వేయలేదు. నేను చేసిన చిన్న పనికి నన్ను ఇట్లా మరణ శిక్షణ విధించడం ఇది తగింది కాదు, శృంగి మీద కోర్టు కేసు వేద్దామని ఆయన చెప్పి వెళ్ళలేదు ఆయన. లేదంటే అది ఆయనకి తగింది కాదు. చిన్న ఆయన వెళ్ళి పాము వేసిన దానికి ఆయన ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఉండటం వలన కలియుగం అప్పటి వరకు ప్రవేశించలేదు, కలిని ఆపగలిగాడు ఆయన. అటువంటి రాజుని శృంగి జస్ట్ కేవలం వేరే వాళ్ళకి తన ప్రభావాన్ని చూపించడం కోసం ఆయన శపించాడు. కానీ పరీక్షిత్ మహారాజ్ ఏ విధంగా స్వీకరించాడు, భగవంతుడు కృష్ణుడు నన్ను ఇక్కడి నుంచి ఇంకా నా సేవ అయిపోయింది ఇంక వెళ్ళిపోమంటున్నాడు. అంతేగాని ఈ శృంగి చూడు నేను ఆయన్ని అంత తేల్చుకుంటాను, నేను వెళ్ళి ఇప్పుడు కనుక్కుంటాను ఎందుకు నాకు ఇట్లా అన్నాడు. అవన్నీ ఆలోచించలేదు పరీక్షిత్ మహారాజు. ఆయనేం ఆలోచించాడు, కృష్ణుడు నాకు ఇది ఇస్తున్నాడు, కృష్ణుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తీసేసుకుంటున్నాడు. కృష్ణుడు నా జీవితాన్ని రక్షించాడు, ఇప్పుడు ఆయన తీసేసుకుంటున్నాడు. నేను చిన్నప్పుడు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే కూడా నేను జీవించాలి కాబట్టి కృష్ణుడు వచ్చి రక్షించాడు. సో కృష్ణుడు అప్పుడు నన్ను రక్షింపగా లేనిది, ఈ రోజు నేను జీవించాలంటే కృష్ణుడు రక్షించడా? నేను అసహాయ స్థితిలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తేనే కృష్ణుడు వచ్చి రక్షించాడు. ఎందువలన పరీక్షిత్ మహారాజ్ జీవించాలి కాబట్టి. సో నన్ను జీవించాలని అప్పుడు రక్షించిన భగవంతుడు ఇప్పుడు ఆయన 7 రోజుల్లో నేను చనిపోవాలంటే ఆయన రక్షించాలంటే రక్షిస్తాడు, కాదు ఆయనకి చాలు నా జీవితం ఇంతవరకే అనుకుంటే ఆయన దీన్ని ఎలా చేస్తాడు. సో కృష్ణుడి ఇష్టం, నాకు మృత్యువైనా జీవించడమైనా దానికేమి ప్రాబ్లం లేదు, రాజుగా ఉన్నా నేను పేదవాడిగా ఉన్నా నాకు నో ప్రాబ్లం. కృష్ణుడు ఏది కోరుకుంటున్నాడు, ఎందువలన అతను ఏ స్థితిలో అయినా సంతుష్టిగా ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నేను అప్పుడు నన్ను ఎంతో మృత్యువు నుంచి రక్షించబడిన కృష్ణుడు ఈ రోజు నేను జీవించాలంటే గ్యారంటీగా నన్ను రక్షిస్తాడు, లేదు అనుకుంటే ఆ కృష్ణుడే నన్ను ఈరోజు మృత్యువుకి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ విధంగా తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది, ఒక గొప్ప రాజు సడన్ గా ఎవడో వచ్చి చనిపోమంటే అవన్నీ వదిలేసి ఎంతో పీస్ఫుల్ గా ఆయన ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడు సుఖదేవ గోస్వామిని, అది ఎలా సాధ్యమవుతుంది? ఎందువలన ఆయన చిన్నప్పటి నుంచి ఈ విధమైన కాన్షియస్నెస్ లో ఉన్నాడు. ఆయన భక్తుడు కాబట్టి భగవంతుడు ఎలా సంతుష్టిగా ఉంటాడో భక్తుడు కూడా అదే విధంగా సంతుష్టిగా ఉంటాడు. అన్ని కాలాల్లో కూడా రాజైనా మృత్యు వచ్చినా జీవించాల్సి వచ్చినా ఆయన అన్నింటినీ సమంగానే ఎదుర్కొంటాడు. ఇది భక్తుని యొక్క చైతన్యం. ఆయన దేనికి సోచించడు, కాంక్షించడు. భగవంతుడు ఏది కావాలంటే అదే, భగవంతుడి కోరికే నా కోరిక. ఇది భక్తుని యొక్క. అంతేవిధంగా భక్తుడు ప్రతి వ్యక్తిని కూడా భగవంతుని అంశగా చూస్తాడు. ఇక్కడ చెప్పారు సమ సర్వేషు భూతేషు, అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. అంటే సమాన దృష్టిలు అంటే ఏంటి, అందరినీ కూడా ఆత్మగా, భగవంతుడి సేవకులు వీళ్ళందరూ కూడా కృష్ణుని బిడ్డలు. సో మనం ఏంటి, మనం రంగును బట్టి, కలర్ను బట్టి, దేశాన్ని బట్టి, భాషను బట్టి ఇలా మనం వేరువేరుగా చూస్తాం. ఓ ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన నల్లగా ఉన్నాడు, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, ఈ విధంగా మనం శరీరాన్ని బట్టి వేరువేరుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు, భక్తుడు ఆయన అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాడు. సో ఒకసారి ఇట్లాగే శ్రీ ప్రభుపాద వారిని అడిగారు, మీరు పండిత సమదర్శన, అలాగే బ్రహ్మభూత ప్రసన్నాత్మ సమ సర్వేషు భూతేషు, మీరు అందరినీ సమానంగా చూడాలి కదా, మరి మీరేంటి వాళ్ళని తిడుతూ ఉన్నారు, సైంటిస్టులని, మాయావాదులను తిడుతూ ఉన్నారు, ఆ భక్తులను తిడుతూ ఉన్నారు, ఇది మరేంటి, ఇది సబబేనా, ఇది సమదృష్టి ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. సో అప్పుడు ప్రభుపాద వారు చెప్పారు, నిజమైన సమదృష్టి అంటే అందరినీ భక్తులుగా చూడటం, అందరికీ భక్తి చేసే అవకాశాన్ని ఇవ్వటం. సో నేను అది చేశాను. నేను ఏ దేశానికి అంటే ఆడవాళ్ళని కాని, మగవాళ్ళని కాని, పిల్లలని కాని, ఈ దేశమని కాని, ఆ దేశమని కాని, ఇవన్నీ చూడకుండా అందరికీ కూడా భక్తి చేసే అవకాశాన్ని నేను కల్పించాను. ఇది సమా సర్వేషు భూతేషు అంటే. సో మనం అంటే ప్రతి వాళ్ళని కూడా భక్తి చేసే అవకాశాన్ని ఇవ్వాలి, ప్రతి వాళ్ళని భక్తులుగా చూడాలి, ప్రతి వాళ్ళని వాళ్ళు భగవంతుని బిడ్డగా చూడాలి, అది సమదృష్టి. ప్రస్తుతం ఏమని చెబుతున్నారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరు చెబుతున్నారు, విశ్వ సౌభ్రాతృత్వం అందరికి కావాలని. ఐక్యరాజ్య సమితి ఎందుకు స్థాపించారు, విశ్వ సౌభ్రాతృత్వం కోసం. కానీ ఈ రోజు ఏమవుతుంది, రోజు రోజుకి ఫ్లాగులు పెరుగుతూ ఉన్నాయి. 150 ఉండేది 160, 170, 180 అవుతూ ఉన్నాయి అనమాట. ఎందుకని దేశాలు విభజన జరుగుతుంది. వాళ్ళేమో ఐక్యరాజ్య సమితి అని చెప్పారు, కానీ ఫ్లాగులు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. ఎందువలన వాళ్ళు భౌతిక భావనలో చూస్తూ ఉన్నారు, ఓ ఇది మీ దేశం, ఇది మా దేశం, ఇది మీ భాష, ఇది మా భాష, ఓకే విడగొట్టేసేయండి. మా భాష వాళ్ళంతా మేము ఒక చోట ఉంటాం, మీ భాష వాళ్ళంతా ఒక చోట ఉండండి, మా రంగాలంతా ఒకటి, మీ రంగాలంతా ఒకటి. ఈ విధంగా వాళ్ళు తెగన ప్రకారం, రంగు ప్రకారం, భాష ప్రకారం ఈ విధంగా వాళ్ళు విడగొడుతూ ఉన్నారు. కాబట్టి ఫ్లాగ్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుపాద వారు ఇస్కాన్ సొసైటీ ఒకటే స్థాపించారు మొత్తం ప్రపంచం అంతా కూడా. అందరూ కూడా ప్రతి అన్ని రకాల వాళ్ళు దీంట్లో చేరుతూ ఉంటారు. బట్ అందరూ కూడా ఒకే బ్యానర్ కింద ఉన్నారు, బ్యానర్స్ పెరగట్లేదేమి. ఎందువలన ఇది ఆత్మస్తరంలో జరుగుతుంది. అందరూ భగవంతుని భక్తి చేయొచ్చు, అందరికీ దాని అర్హత ఉంది. ఎవరైనా సరే భగవద్భక్తి చేయొచ్చు, పేదవాళ్ళైనా ధనికులైనా ఎవరైనా భగవద్భక్తి చేయొచ్చు. సో కేవలం ఈ చైతన్యంతోనే ఈ విధంగా మనం చూసినప్పుడే మనం విశ్వ సౌభ్రాతృత్వం నెలకొలుగుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారు, విశ్వ సౌభ్రాతృత్వం, మనం అందరూ కూడా బ్రదర్స్ అంటున్నారు. ఎప్పుడు బ్రదర్స్ అవుతాం, కామన్ ఫాదర్ ఉంటే బ్రదర్స్ అవుతాం, అంతే కదా. ఒకే తండ్రి కొడుకులు అందరూ బ్రదర్స్ అవుతారు, అవునా కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, కామన్ ఫాదర్ మాత్రం లేడు కానీ అందరూ బ్రదర్స్ అవ్వాలంట, అందుకని అది సాధ్యం కావట్లేదు. కామన్ ఫాదర్ కృష్ణుని గుర్తిస్తే అప్పుడు విశ్వ సౌభ్రాతృత్వం నెలకొంటుంది, ఎందుకని అందరూ ఆయన కొడుకులు, అప్పుడు అందరూ బ్రదర్స్ అయిపోతారు. కేవలం మనమే బ్రదర్స్ అవ్వం, జంతువులు ఇవన్నీ కూడా మన బ్రదర్సే, ఎందుకని అవి కూడా కృష్ణుని బిడ్డలే. అప్పుడు మనం వాటిని చంపితేనం అనమాట, అప్పుడు నిజమైన శాంతి కలుగుతుంది. ప్రభుపాద వారు చెప్పారు, మీరు ఎప్పుడైతే ఈ మాంసభక్షం చేస్తూ ఉంటారో యుద్ధాలు అనేవి తప్పదు. మీరు ఎప్పుడైతే వేరే ఒక మీ సోదరుల్ని చంపి తింటూ ఉన్నారంటే గ్యారంటీగా మీరు యుద్ధానికి పూనుకుంటారు, వేరే దేశం వాళ్ళని కూడా చంపాలనుకుంటారు. సో ఇవన్నీ కూడా భౌతిక భావన వల్ల కలుగుతూ ఉన్నాయి అన్నమాట. కానీ మనం చూసినట్టయితే భక్తుల్లో ఇటువంటి భావన ఎటువంటిది లేదు. వాళ్ళు అందరికీ సహాయం చేయడానికి, అందరినీ భగవద్భక్తులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సుశీల ప్రభుపాద వారు యాక్చువల్లీ ఎవరితో స్టార్ట్ చేశారు ఈ ఉద్యమాన్ని, అమెరికాలో హిప్పీస్తో స్టార్ట్ చేశారు. సో అంటే వాళ్ళకు కల్చర్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఆయన వాళ్ళను కూడా సన్యాసులుగా తీర్చిదిద్దారు. అన్ని దేశాల వాళ్ళు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అన్ని దేశాల వాళ్ళను కూడా ఆయన భక్తులుగా మార్చారు. కమ్యూనిస్ట్ కంట్రీస్, రష్యా, ఈరోజు చైనాలో కూడా భక్తులున్నారు, సింగపూర్, అన్ని ప్రపంచంలోని వీటిలో కూడా ఈరోజు భక్తులు అవుతున్నారు. ఎందువలన అందరికీ కామన్ ఫాదర్ ను గుర్తిస్తున్నారు. కృష్ణుడు మనందరూ కామన్ ఫాదర్, కాబట్టి అందరూ కలిసి ఉండగలుగుతున్నారు. సో ఈ కామన్ ఫాదర్ ను గుర్తించకపోతే ఎంతసేపు ఈ విధంగా ఫైటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ చెప్పారు, అతని దృష్టిలో గులకరాయిను బంగారమును సమానమైన విలువే. అంటే ఆయన అంటే ప్రభుపాద వారు ఆయన ఎప్పుడైతే మాయాపూర్ లో ఉన్నట్లయితే, మాయాపూర్ లో చాలా చిన్న పూరుగుడిసె ఉండేది, అదే ఆయన లాస్ ఏంజలస్ లో, న్యూయార్క్ లో ఆయన పెద్ద పెద్ద బంగ్లాస్, ఏసీ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన చెప్పారు, ఏ విధంగా అయితే ఇప్పుడు సపోజ్ మనం గడ్డి కోసే మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ ఎక్కడికి తీసుకెళ్ళినా అది గడ్డే కోస్తుంది, అవునా కదా. అదే విధంగా భక్తుడు అతను పూరి గుడిసెలో ఉన్నా, చాలా ధనికమైన రూమ్ లో ఉన్నా, లేదంటే చాలా అపులెన్స్ లో ఉన్నా, ఆయనకు ఒకటే పని ఉంది, భగవంతుడు సేవ చేయటం. సో కాబట్టి ఆయన ధనాన్ని, ధనం లేకపోవడాన్ని, దాన్నేమో ఆయన గుర్తించడు. భగవంతుడి సేవ జరుగుతుందా లేదా, ఆయన ధనం వచ్చిందని పొంగిపోడు, ధనం లేదని కుంగిపోడు. కేవలం ఆయన లక్ష్యం ఏంటి, ఏ విధంగా భగవంతుని సేవను మనం చక్కగా నిర్వహించాలి. కాబట్టి ప్రభుపాద వారు ఆయన అమెరికాకి వెళ్ళక ముందు అదే విధంగా భగవంతుని సేవించారు. అమెరికాకి వెళ్లిన తర్వాత 108 టెంపుల్స్, వేల మంది సంఖ్యలో శిష్యులు ఉన్నప్పటికీ అదే విధంగా ఆయన భగవత్ సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ధనాన్ని, ధనం లేకపోవడాన్ని ఆయన సమానంగా చూశారన్నమాట. సో ఈ విధంగా ఆయన ఎటువంటి భౌతిక పరిస్థితికి ఎఫెక్ట్ అవ్వలేదు, చలికి, వేడికి, ధనానికి, ధనం లేకపోవటానికి. సో ఎటువంటి భౌతిక పరిస్థితి భక్తుణ్ణి చెలించి చేయలేదు. ఎందువలన భక్తుడు కూడా భగవంతుని లక్షణాన్ని కలిగి ఉంటాడు. భగవంతుని లక్షణం లేనిదే ఎవరు భక్తిని చేయలేరు. భగవంతుడు దివ్య స్థరంలో ఉంటాడు, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి భక్తి చేయాలన్నా గానీ త్రిగుణాలకు అతీతంగా ఉండాలి, లేదంటే శుద్ధభక్తి సాధ్యం కాదు. శుద్ధభక్తులందరూ కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. ఎందువలన భగవంతుడు దివ్య స్థితిలో ఉన్నాడు. కేవలం దివ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడికి సేవ చేయగలం. అది బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత స్థితి అంటే అది త్రిగుణాలకు అతీతం. సో కృష్ణుడు దివ్యం కాబట్టి కేవలం దివ్య స్థితిలోనే కృష్ణుని సేవ చేయగలం. సో దివ్య స్థితి అంటే త్రిగుణాలకు అతీతం. త్రిగుణాలకు అతీతం అంటే ఏంటి, ఎటువంటి భౌతిక పరిస్థితిని అతను ఎఫెక్ట్ అవ్వడు. అంటే అతను ధనమున్నా లేకపోయినా, సుఖమున్నా దుఃఖమైనా, ఏదైనా అతను చెల్లించడు. ఎందువలన, అతను త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు. సో ఒక శుద్ధభక్తుడు ఈ విధంగా త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. ఎందువలన, భగవంతుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టి భగవంతుని లక్షణాలు అతనికి వస్తాయి. సో కేవలం భగవంతుణ్ణి మనం సేవించినప్పుడు మాత్రమే మనం కూడా దివ్య స్థితిలోకి రాగలుగుతాం. వేరే ఏ విధంగా మనం దివ్య స్థితిలోకి రావడం సాధ్యం కాదు. సో ఎప్పుడైతే ఆ దివ్య స్థితిలో ఉంటాడో, ఈ భౌతికమన్నీ కూడా ఆయన తుచ్చమని భావిస్తాడు. కాబట్టి వాటిని భౌతికంగా ధనం వచ్చినా బంగారం వచ్చినా గులకరాయనైనా తేడా ఏమీ లేదు. భగవంతుడి సేవకు ఏదైనా ఒకటే అది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే విశుద్ధ భక్తుడు ఈ బ్రహ్మస్థుతిని చాలా సులభంగా పొందుతాడు. ఎందువలన, కేవలం కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లయితే కృష్ణుడి కృప ద్వారా అతను త్రిగుణాలకు అతీతం కాగలుగుతాడు. అంటే భగవంతుడే మనకు సహాయం చేస్తాడు. భగవంతుడి సహాయం చేస్తే మనం చాలా సులభంగా ఈ దివ్య స్థితికి రాగలం, బ్రహ్మబోధ స్థితికి రాగలం. మన సొంత శక్తితో దీనితో రావడం కష్టం. మనం ఒక భక్తుడి ద్వారా ఆ భక్తుడిని ప్రసన్నం చేసినట్లయితే భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. భగవంతుడి ప్రసన్నమైతే ఆటోమేటిక్గా మనం దివ్య స్థితిలోకి రావడానికి చాలా సులభంగా సాధ్యమవుతుంది. సో అతను స్వర్గం కానీ, ఈవెన్ భగవంతునిలో కలిసిపోవడం కూడా, ఇవన్నీ కూడా నరకప్రాయం అవుతాయి. ఎందువలన, అతనికి భగవంతుని సేవలో ఎంతో రుచి లభిస్తూ ఉంది. భగవంతుని నామాన్ని కీర్తించడంలో, భగవంతుని గుణగణాలను చదవటంలో, భగవంతుని యొక్క లీలల్ని వినటంలో ఆయన ఎంతో రుచిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి స్వర్గానికి వెళ్లాలన్నా కూడా చాలా ఆయనకి నరకప్రాయంగా ఉంటుంది. అంటే భగవంతుని యొక్క గుణగణాలని వినటంలో ఎంత రుచి ఉంటుందంటే దానికి ఏది సాటి కాదు. కాబట్టి ఆయన స్వర్గాన్ని కూడా కోరుకోడు, లేదంటే భౌతికమైన ముక్తిని కూడా కోరుకోడు, దేన్ని కోరుకోడు. సో మనకెప్పుడైతే అన్నిటికంటే ఉన్నతమైన రుచి లభిస్తుందో అప్పుడే మనం దేన్ని కోరుకోం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు లాలీపాప్ చీకుతూ ఉన్నారనుకోండి, ఐస్ క్రీమ్ ఇస్తే అది ఇచ్చేస్తారు. మామూలుగా లాలీపాప్ ఇవ్వమంటే ఎవరు, ఐస్ క్రీమ్ ఇచ్చాను నేను ఇది ఇస్తానంటే అది ఇచ్చేస్తారు. అదేవిధంగా మనం కూడా మనకి ఏదైనా ఉన్నతమైన రుచి లభిస్తే అప్పుడు మనం వీటన్నిటిని వదిలేస్తాం, పేపర్ని టీవీని. మనకు ఆ ఉన్నతమైన రుచి లభించాలి. ఆ ఉన్నతమైన రుచి ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల నుంచి ఈ కృష్ణుని యొక్క గుణగణాలను వింటామో, కృష్ణుడు ఎంత భగవంతుడు భక్తుడిని ఎంత ప్రేమిస్తాడో మనం వింటామో, అప్పుడు ఆకర్షితులమవుతాం. మనం కృష్ణుడిని ధిక్కరించినా గాని, మనం కృష్ణుడిని ద్వేషించి వచ్చాం ఈ లోకానికి, భౌతిక లోకానికి, అయినప్పటికీ మన కృష్ణుడు గాలిస్తున్నాడు, నీరిస్తున్నాడు, సూర్యుడిని అరేంజ్ చేశాడు, చంద్రుడిని అరేంజ్ చేశాడు, మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏ విధంగా ఆవుని అరేంజ్ చేశాడు, ఈ రోజు సైంటిస్టులు ఆవుకి మ్యాచింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టలేకపోయారు, చెట్లకి మ్యాచింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టలేకపోయారు. చెట్టు మనం విత్తనం నాటితే జస్ట్ కేవలం నీళ్లు పోస్తే ప్రతి సంవత్సరం అది మామిడికాయలు ఇస్తూ ఉంటుంది, అవునా కదా? అదే ఇప్పుడు అట్లాంటిది మెషిన్, ఒక మెషిన్ కూడా కనుక్కోలేదు. సెల్ ఫోన్ లో మీరు నీళ్లు పోయండి, ఏమి రాదు దాంట్లో. అది ఒక సంవత్సరం అయిపోతుంది, దాని రేటు పడిపోతుంది సగానికి. బట్ చెట్టు 5 సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం కూడా అది కాయలు ఇస్తూ ఉంటుంది, ఇంకా కాయలు అది ఇస్తూనే ఉంటుంది. చూడండి, భగవంతుడు మనకి చెట్టు ఇవ్వటం ద్వారా మనం ఎంత ఫలితాన్ని పొందుతున్నాం. ఆవు గడ్డి తీసుకుని పాలిస్తూ ఉంది, అట్లాంటి బిజినెస్ ఎక్కడన్నా ఉందా? గడ్డి చాలా చీప్, పాలు చాలా కాస్ట్లీ. భగవంతుడు మనకి అట్లాంటి ఒక జంతువునిచ్చాడు, ఆవుని. మనం అట్లాంటి దానికి మ్యాచింగ్ ఇంతవరకు ఎవరు కూడా యంత్రాన్ని కనుక్కోలేకపోయారు. మనం ఇప్పుడు ఏ బిజినెస్ అయినా గానీ, మహా అయితే 100% ప్రాఫిట్, 200% ప్రాఫిట్, ఇక్కడ ఇది 500% ప్రాఫిట్. మళ్ళీ ఏంటి, ఆవు ప్రతి సంవత్సరం ఇంకొక దూడను పెడుతుంది, అట్లా 10 సంవత్సరాలకి 100 ఆవులు అయిపోతాయి అనమాట. ఇక్కడేంటి, మిషన్ కొనుక్కుంటే, కారు కొన్నాం అనుకో, అది 5 సంవత్సరాలు దానికి ఎవరు కొన్న కూడా కొనరు. అలాంటి పరిస్థితి, రేట్లు తగ్గిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడు ఇచ్చిన బహుమానాలు, రేట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆవు ఇంకా 10 ఆవులు అవుతుంది, స్థలం ఇంకా రేట్లు పెరుగుతుంది, వరి 1 గింజ నాటితే 50 గింజలు వస్తుంది, 1 విత్తనం నాటితే 50 మామిడికాయలు వస్తున్నాయి, మళ్ళీ ప్రతి మామిడికాయలోనూ గింజ ఉంది మళ్ళీ చెట్లు నాటుకోవడానికి. ఈ విధంగా భగవంతుడు మనకు అనేక బహుమానాలు ఇచ్చారు. మనం వాటిని గుర్తించి మనం భగవంతుని గనక మనం ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటే, అప్పుడు మనం ఆటోమేటిక్గా మనకి ఈ హయ్యర్ టేస్ట్, ఉన్నత రుచి లభిస్తుంది. భగవంతుడు అంత మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మనం ధిక్కరించి ఇక్కడికి వచ్చినప్పటికి కూడా మనకి ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేశాడు భగవంతుడు. సో ఎప్పుడైతే భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో అర్థం చేసుకుంటామో అప్పుడు మనం వేరే వాళ్ళ వేరే కాంక్షలన్నీ పోతాయి, వేరే మనం దేని గురించి వరి అవ్వం. మన కృష్ణుడి ప్రేమ లభిస్తే మనకి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. సో దీనికి మనం రెగ్యులర్ గా వినాలి. మనకి ఇప్పుడు వినగానే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, మళ్ళీ బయటికి ఆ డోర్ దాటంగానే మళ్ళీ అంతా కూడా సోచతి కాంక్షతి సోచతి కాంక్షతి అన్ని గుర్తొచ్చేస్తాయి, మన ప్లాన్స్ అన్ని ఏమైనా అన్ని మళ్ళీ లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మనం రెగ్యులర్ గా వినాలి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు భగవంతుడు ఎంత మనగా మనని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్. మనం ఇంకా చూసినట్లయితే మనం చూడొచ్చు పరీక్షిత్ మహారాజుని రక్షించడం కోసం ఉత్తర గర్భంలోకి ప్రవేశించి మరీ కృష్ణుడు రక్షించాడు. ఆయనకు అవసరం ఏంటి? పోతే పోయిందిలే ఒక జీవి చనిపోయింది అనుకోవచ్చు. తన భక్తుల కోసం ఎన్నైనా చేస్తూ ఉంటాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ రోజు కురుక్షేత్రంలో అనేక కామెంట్స్ చేస్తూ ఉంటారు అందరూ. ఎందువలన కృష్ణుడు తన భక్తుడి కోసం తన రూల్స్ అన్ని కూడా బ్రేక్ చేసి కూడా రక్షిస్తాడు. అది కృష్ణుని యొక్క హార్ట్. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా ప్రణశ్యతి కాడు అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఎందువలన తనకంటే తన భక్తుడు తనకి చాలా ముఖ్యం. సో కాబట్టి మనం పాండవులను చూసాం, చివరికి ఏమైంది పాండవులు వాళ్లే రాజ్యాన్ని గెలుచుకోగలిగారు. ఎందువలన కృష్ణుడి వలన, కృష్ణుడు వాళ్ళు రాజ్యాన్ని ఏలాలని కోరుకున్నారు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా గాని వాళ్ళు చివరికి రాజయ్యారు. సో అదేవిధంగా మనం చూడొచ్చు ఎందరో భక్తుల్ని కృష్ణుడు రక్షించాడు. సో ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో కృష్ణుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు అని, అప్పుడు మనం శాంతిగా ఉండగలం. కృష్ణుడు మన కృష్ణ భక్తి ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు. కృష్ణుడు ఉంటే కృష్ణుడు మనం రక్షిస్తాడు. కృష్ణుడు సర్వలోక మహేశ్వరుడు, ఆయన మనకి ఏది ఇవ్వాలన్నా ఆయన ఈజీగా ఇవ్వగలడు. ఆయన సర్వలోక మహేశ్వరుడు, ఆయన మనం రక్షించాలంటే ఏ శక్తి మనని ఏమి చేయలేదు. ఎందుకని అందరికంటే ఆయన సుప్రీం, అందరికంటే ఆయన ఏంటి సర్వభోక్త, సర్వలోక మహేశ్వరుడు. ఆయన ఆయన్ని మించిన అధికారం ఎక్కడా లేదు. కాబట్టి అటువంటి ఆయన మనకి షెల్టర్ ఇస్తే ఎవరు మనని ఏమి చేయలేరు. సో ఆ విధంగా ఎప్పుడైతే మనకి ఈ పూర్తి విశ్వాసం వస్తుందో, కృష్ణుని యొక్క మనకి ఆశ్రయం లభిస్తే మనం ఎవరు మనని ఏమి చేయలేరు. భౌతికంగా ఏ శక్తి మనని ఏమి చేయలేదు. మనకి మన పోషణ గురించి మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం బ్రహ్మస్థితికి వస్తాం. ప్రసన్నాత్మ నశోచితి నా కాంక్షతి, నా కృష్ణుడు కృష్ణ భక్తి ఉంటే చాలు ఇంకా అన్ని కూడా ఆయన చూసుకుంటాడు. ఈ విశ్వాసం ఎప్పుడుంటుందో అప్పుడు మనం సమహ సర్వేషు భూతేషు అందరినీ సమానంగా చూడగలుగుతాం. సో ఇది భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలుంటే అడగచ్చు. భక్తి సేవ ఒకటే. సో మంచి ప్రశ్న. ఏం చెబుతున్నారంటే మనం భక్తి చేస్తేనే త్రిగుణాలకు అతీతం అవుతాం అంతేనా? భక్తి చేయాలంటే త్రిగుణాలకు అతీతంగా ఉండాలి. మరి ఇప్పుడు మనం సేవ చేస్తేనే త్రిగుణాలకు అతీతంగా కరెక్ట్ రైట్ ప్రశ్న. సో ఇప్పుడు మనకేం చెప్పారు, త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడే దివ్యస్థితిలో ఉన్నవాడే దివ్యస్థితిలో ఉన్న భగవంతుని సేవించగలడు అని చెప్పాం. మరి మనమేమో ఇప్పుడు త్రిగుణాల్లో ఉన్నాం, మరి మనం సేవ చేయాలి. మరి మనం సేవ చేస్తేనే త్రిగుణాలకు అతీతంగా కాగలం. మరి సేవ చేయాలంటే త్రిగుణాలకు ఆల్రెడీ అతీతంగా ఉన్నవాడే సేవ చేయాలని చెబుతున్నారు మీరు. మరి ఎట్లా సాధ్యం? రెండు లింక్ అంటే ముందు త్రిగుణాలకు అతీతం అవటమా సేవ చేయాలంటే, లేదంటే సేవ చేస్తే త్రిగుణాలకు అతీతం అవుతామా, ఏది ముందు మనం? సో ఇది వెరీ నైస్ లాకింగ్. అంటే ఇది ఎట్లాంటిదంటే ఏది ముందు, మనం త్రిగుణాలకు అతీతంగా అయితేనే సేవ చేయగలమా, సేవ చేస్తే త్రిగుణాలకు అతీతం అవుతామా? సో దీనికి అంటే రెండింటికి మధ్యలో ఉన్నది ఒకటి ఉన్నది అనమాట, భక్తుడు ఉన్నాడు మధ్యలో. భక్తుడిని ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు ఆ భక్తుడు త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు. అర్థమైందా? ఆ త్రిగుణాలకు అతీతముగా ఉన్న వ్యక్తి యొక్క ఆజ్ఞ గనక మనం పాటిస్తే, మనం త్రిగుణాల్లో ఉన్నా గాని మనం అది సేవ అవుతుంది. అంటే మళ్ళీ చెప్తాను, దివ్యస్థితిలో ఉన్న వ్యక్తి ఆజ్ఞ కూడా దివ్యస్థితిలో ఉంటుంది. మనం అటువంటి దివ్యమైన ఆజ్ఞని పాటిస్తే మనం కూడా దివ్యస్థితిలో నిమగ్నం అవుతాం. సో మనం త్రిగుణాల్లో ఉన్నప్పటికీ కూడా త్రిగుణాలకు అతీతముగా ఉన్న వ్యక్తి యొక్క ఆజ్ఞని పాటిస్తే మనం చేసేది కూడా సేవ కింద లెక్కేస్తారు. భగవంతుడు ఓకే ఆల్ రైట్ నా భక్తుడి కోసం నేను సేవ చేస్తున్నా దాన్ని తీసుకు. అటువంటి సేవ ద్వారా మనము కూడా గ్రాడ్యువల్ గా దివ్యస్థితిలోకి వస్తాం. సో మధ్యలో లింక్ ఏంటి? శుద్ధ భక్తుని కలవటం. సో మరి సేవ ఎప్పుడవుతుంది? ఆ దివ్యస్థితిలో ఉన్న వ్యక్తి యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు మాత్రమే మనం చేసేది సేవ అవుతుంది. ఎందువలన ఆయన లింక్ అన్నమాట. మనం ఆయన ఏంటి, ఆయన మన మీద కృపతో మనం చేసిన దాన్ని త్రిగుణాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని స్వీకరించి భగవంతుడికి అర్పిస్తాడు కాబట్టి భగవంతుడు దాన్ని సేవగా స్వీకరిస్తాడు. అట్లా స్వీకరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా త్రిగుణాల్లో నుంచి అధిగమించి మనం కూడా దివ్యస్థితిలోకి వస్తాం. అర్థమైందా లాజిక్? మధ్యలో ఈ రెండింటికి లాజిక్ లో ఏముంది? మధ్యలో శుద్ధ భక్తుడు ఉన్నాడు, ఆయన దివ్యస్థితిలో ఉన్నాడు, ఆయన్ని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ప్రభుపాద వారు దివ్యస్థితిలో ఉన్నారు, ఆయన చెప్పింది చేస్తున్నాం, ఆయన చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం అని చేస్తే కృష్ణుడు ఓ నా శుద్ధ భక్తుడి కోసం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దాన్ని కూడా సేవగా టిక్ చేసేస్తారు. అట్లా చేస్తూ పోతూ ఉంటే మనం హృదయం పరిశుద్ధమయ్యి మనం కూడా దివ్యస్థితిలోకి వస్తాం. ఇది లింక్ అన్నమాట. కాబట్టి మన ఫస్ట్ లక్ష్యం ఏంటి? ఒక శుద్ధ భక్తుడిని మనం సేవించడానికి మనం శోధించాలి. అప్పుడు మనం జీవితం యాక్చువల్గా అప్పటి నుంచి మన సేవ మొదలవుతుంది, నిజమైన సేవ. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట, రిహార్సల్స్. అది సో రిహార్సల్స్ సరిగ్గా చేస్తే అప్పుడు బాగా చేయగలుగుతాం. సో మనం ఇప్పుడు చేసేదంతా రిహార్సల్స్, సేవా రిహార్సల్స్. కృతయుగంలో 100,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1,000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు. అది ఆయుష్. అవును, అంటే అట్లా ప్లాన్ చేశారు. యుగం యుగం సత్యయుగంలో ఏంటి, అందరు పరమహంసలు, అందరు సత్వగుణం సత్వగుణం కంటే పైనే. తర్వాత వచ్చేసరికి సత్వగుణం కొంచెం రజోగుణం మిక్స్ అయింది. సో రజోగుణం మిక్స్ అయిపోయింది కంటే భౌతికం ఎక్కువైంది. భౌతికం ఎక్కువైపోతే జీవిత ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడు మనం కూడా అంతే, కలియుగంలో ఎందుకు ఆయుష్ తక్కువ ఉంది? అందరూ భౌతికం ఎట్లా ఆనందిద్దాం, ఇంకా ఎట్లా ఎంజాయ్ చేద్దాం? మనం ఎంతైతే ఇంద్రియ తృప్తి కోరుకుంటామో అంత ఆయుష్ మంద పడిపోతూ ఉంటుంది. అది లెక్క. మనం ఎంత కేవలం భగవంతుడి గురించి ఆలోచిస్తాం అంత ఆయుష్ పెరుగుతుంది. ఇది లెక్క. సో ఫస్ట్ యుగంలో అందరూ కూడా భక్తులే అనమాట. వాళ్ళు 60,000 సంవత్సరాలు, 70,000 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. చూడండి, వాళ్ళు 100,000 సంవత్సరాలు జీవిస్తే దాంట్లో 70%, 80% తపస్సే. చిన్నప్పటి నుంచి వాళ్ళు కేవలం తపస్సు అనమాట. అది వాళ్ళ అంటే అందరూ కూడా అట్లాగే ఉండేవాళ్ళు. తర్వాత వచ్చేసి వాళ్ళు కొంత మనం ఎంజాయ్ చేయాలనేది కొద్దిగా పెరిగింది, రజోగుణం వచ్చింది. వాళ్ళు చాలా కాలం జీవించేవాళ్ళు. ధ్రువ మహారాజు అయితే 100,000 సంవత్సరాలు. ప్రియవ్రతుడు, ప్రియవ్రత మహారాజు 11 ఏమంటారంటే ఆయన ఆల్మోస్ట్ లైక్ ఒక 1,100,000,000,000 సంవత్సరాలు ఎన్నో ఆయన పరిపాలించారు. అంటే కృతయుగంలో కూడా వాళ్ళు 100,000 సంవత్సరాలు జీవించినా కొంతమంది 1,00,000,000,000 సంవత్సరాలు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు. అది యావరేజ్. ఎక్సెప్షన్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు కలియుగంలో కూడా కొంతమంది 5,600 సంవత్సరాలు జీవించాలంటే జీవించవచ్చు, తప్పేం లేదు. అది సో అట్లా అనమాట, ఎక్సెప్షన్స్ ఉండి ఏం చేస్తాం, రోజు పేపర్ లేదు ఇంకా వర్రీ అవుతుంటాం. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ సంవత్సరాలు జీవించారనుకోండి, మీరు ఎక్కువ వర్రీ అవ్వాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఎక్కువ కాలం జీవిస్తే ఆనందంగా ఉంటామని. యాక్చువల్గా మీరు ఎక్కువ కాలం జీవిస్తే ఇంకా చాలా వర్రీ అయిపోతారు, ఇంకా వర్రీలు పెరిగిపోతుంటాయి. అర్థమైంది? ఇప్పుడు కలియుగంలో కనుక 200 సంవత్సరాలు జీవిస్తే ఈ అరాచకం చూసి మనం సూసైడ్ చేసేసుకుంటాం, మన యుద్ధ ఈ జీవితం అని చెప్పేసి. ఇప్పటికే 50 సంవత్సరాలకు వచ్చేసరికి మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా అట్లా జీవించి ఆలోచించండి, ఇంకా అట్లా జీవించాలంటే ఇంకో 100 సంవత్సరాలు చాలా నరకప్రాయంగా ఉంటుంది. అది సంగతి. సో ఎంతకాలం జీవించామనేది ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా జీవించామనేది ఇంపార్టెంట్. భగవద్భక్తి చేస్తే మనం 10 సంవత్సరాలు జీవించిన చాలు. చైతన్య మహాప్రభు కేవలం 48 సంవత్సరాలు జీవించారు. ఆయన కావాలంటే ఆయన 100 సంవత్సరాలు కూడా జీవించవచ్చు. కానీ బస్ మనం భక్తి చేయటం ముఖ్యం, కానీ ఎంతకాలం జీవించామనేది ముఖ్యం కాదు. 50,000 అయితే ఓకే, 50 ఇయర్స్ భక్తి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నష్టమేం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం సాధించేది ఏం లేదు, ఉండి మాత్రం ఇక్కడ సాధించేది ఏం లేదు. సో జనరల్ గా మనం ఏమనుకుంటున్నాం, ఎక్కువ కాలం జీవిస్తే మనం బాగుంటాం, చక్కగా ఆనందంగా ఉండొచ్చని. ఎక్కువ కాలం రోగాలుంటే ఎక్కువ కాలం ముసలితనం ఉంటుంది. ఎందుకు దాన్ని? సో మనం చూడాల్సింది ఏంటంటే, నాకు 30 సంవత్సరాలున్నా 40 సంవత్సరాలున్నా 60 సంవత్సరాలున్నా అది ఏదున్నా కానీ నా ఉన్న జీవితం అంతా భక్తిలో ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడు చనిపోయినా కానీ హ్యాపీగా వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ భక్తి చేయడం వల్ల ఇక్కడే ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు ఎంతకాలం ఉన్నా నో ప్రాబ్లం, 60 అయినా 80 అయినా 100 అయినా 200 అయినా నో ప్రాబ్లం. ఎందుకని? ఆ భగవద్ భక్తిలో ఉంటే చాలు. మనం చెప్పాం ఇప్పుడు భగవద్ భక్తిలో ఉంటే స్వర్గాన్ని కూడా నరకంగా వాళ్ళు భావిస్తున్నారంటే ఏంటి అంటే, ఇక్కడే వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. సో ఆనందం అనేది ఎక్కువ కాలం జీవించడంలో లేదు, ఏ విధంగా జీవిస్తామనే దాంట్లో ఉంది. అది మనం నేర్చుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి, అంతేగాని క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు, ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు. హరే కృష్ణ. ఎనీ అదర్? కృష్ణుడు ఏ రోజైతే ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి కలియుగం స్టార్ట్ అయింది. సో పరీక్షిత్ మహారాజ్ ఫస్ట్ రాజు కలియుగంలో. అతని తండ్రి శృంగికి ఆయన బ్రాహ్మణుడు అవ్వకపోయినా తన తండ్రి వలన వచ్చిన శక్తితో శపించాడు. ఇప్పుడు తను సమ్యక్ ముని యొక్క కొడుకు, సో ఆయన ముని కాబట్టి ఆయన కొడుకుగా ఆయన పవర్స్ అన్ని ఈయనకు వచ్చినాయి అనమాట, అందువలన శపించగలిగాడు. అది ఆయన సొంత శక్తి కాదు. ఓకే, దట్ ఈస్ ఎక్సెప్షన్. బ్రాహ్మణులు కూడా చెప్పించవచ్చు, అతను ఆయన మిస్యూజ్ చేశాడు. మరి ఎట్లా ఎక్కడి నుంచి? ఎస్, మనం సరైన సంస్కారాలు చేస్తే తండ్రి తల్లిదండ్రుల యొక్క పవర్ పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రులు మంచి భక్తులైతే పిల్లలు కూడా భక్తులు అవుతారు. ఓకే, ప్రశ్న ఏంటంటే సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి? సత్వగుణం అంటే వైరాగ్యము, లక్ష్యం ఉంటుంది, జీవిత లక్ష్యం. రజోగుణం అంటే క్యా మిలేగా, ఓన్లీ వన్ క్వశ్చన్, ముజే క్యా మిలేగా, కుచ్ మిల్తా హై తో కరేంగి నైతో నా. రజోగుణం ఏంటి? నాకేం వస్తుంది, ఇది రజోగుణం. సింపుల్ గా ఒక వాక్యంలో చెప్పాలంటే ఫలాపేక్ష. మనం చేసిన ప్రతిదానికి ఏదన్నా వస్తేనే చేస్తాం, లేదంటే చెయ్యం, అది రజోగుణం. తమోగుణం ఏంటి? అసలు ఏం చెయ్యం, అదే తమోగుణం. జీవిత లక్ష్యం లేదు, దానికి ఒక ఏమూ లేదు, ఏమీ లేదు, అది తమోగుణం. సత్వగుణం ఏంటి? వైరాగ్యం. భౌతికమైన దానికి పట్ల చాలా ఆయన పెద్ద ఆకర్షణ ఏమి ఉండదు, జస్ట్ ఏదో నేను డ్యూటీ, నా డ్యూటీ, బాధ్యత. సత్వగుణం బాధ్యత ఉంటుంది. సపోజ్ నేను తండ్రి అయితే నా తండ్రిగా నా బాధ్యత ఏంటి, నేను కొడుకు అయితే కొడుకుగా బాధ్యత ఏంటి. సో బాధ్యత అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సత్వగుణంలో. అతను బాధ్యత రహితంగా ప్రవర్తించడు. తమోగుణం అంటే కంప్లీట్ గా బాధ్యత రహితం, అసలు ఆయనకి బాధ్యత అనేది గుర్తించడం అనమాట, అది తమోగుణం. మధ్యలో రజోగుణం, నాకేమైనా వస్తే నేను చేస్తాను, లేదంటే లేదు, అది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈరోజు సమాజం అంతా కూడా రజోగుణం తమోగుణంలో ఉంది. క్యా మిలేగా, శాలరీ ఇస్తేనే చేస్తాం, అంతేగాని ఊరినే ఈరోజు ఎవరు చేయరాదు. శాలరీ ఎవరిని కట్ చేసేస్తే మనం ఏం జాబ్ చేయం, అంటే అది రజోగుణంలో ఉందనమాట. వాళ్ళు ఇస్తే మనం చేస్తాం, లేదంటే లేదు. తమోగుణం ఏంటి? వాళ్ళు శాలరీ ఇచ్చినా కానీ మనం ఏం చేయం, అది తమోగుణం. ఎట్లా పని ఎగ్గొట్టాలి? సత్వగుణం ఏంటి? నా బాధ్యత, నేను మానవుణ్ణి, నేను ఈ మానవ జీవితంలో నాకు అనేక బాధ్యతలు ఉన్నాయి, వీటిని ఎలా నేను బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి శాస్త్ర ప్రకారం. అంతేగాని ఇక్కడే మనం అతుక్కుపోవటానికి కాదు, మనం ఉంది, మనం డిటాచ్మెంట్తో మన బాధ్యత ఇది మనం చేయాలి. సో ఏదైనా ఏ ఫలితం వచ్చినా నేను చేయాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఈ విధంగా నా బాధ్యతను నెరవేర్చించాలి, ఇది సత్వగుణం. రాక్షసత్వం అంటే రజోగుణం, తమోగుణాన్ని రాక్షసత్వం అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే భగవంతుడిని వ్యతిరేకించేవాడు రాక్షసుడు, ఆ భగవంతుడు ఇచ్చిన నియమాలను పాటించిన వాడు అసురుడు. 16వ చాప్టర్లో చెప్పారు, 16వ చాప్టర్లో అసుర దానవ సురాసుర ప్రవృత్తి. దాంట్లో అసురుడు ఎవరు? ఎవరైతే శాస్త్ర నిర్దేశాలను పాటించడో, తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడో, భగవంతుడిని స్వీకరించడో, అతను రాక్షసుడు. సో ప్రస్తుతం అందరూ ఉన్నారు, మన హైదరాబాద్ కూడా పెద్ద జంగిల్ అనమాట, పెద్ద ఇది అడవి, దీంట్లో అనేక క్రూర మృగాలు, రాక్షసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాదు, అంత పాలిష్డ్ గా ఉన్నాయి, మంచి కోటు సూటు బూట్లు ఉంటాయి అన్ని. మనం రాక్షసులు అంటే కొంచెం పళ్ళు ఇలాగూ ఇట్లాగూ అలా ఉండవు, మంచి సూటు బూటు ఏసీలో. సో అలా ఉంది. సో మన హృదయంలో కూడా రాక్షస ప్రవృత్తి ఉంది, దైవ అసుర రెండు ప్రవృత్తులు మన హృదయంలో ఉన్నాయి. కలియుగంలో అన్ని కలిసే ఉంటాయి అన్నమాట. సో మన హృదయంలోనే రెండు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మనం కొన్నిసార్లు రాక్షసత్వంగా ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు దైవులుగా అంటే భక్తులుగా ప్రవర్తిస్తాం. సో అది మన నైజం అన్నమాట. సో అట్లా ఈరోజు హైదరాబాద్ అనేది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి అన్నమాట. దాని లోపల ఎట్లయితే మృగాలుంటాయి అలా మనం జీవిస్తూ ఉన్నాం. ఎందువలన మనం కేవలం మృగాల్లాగా జీవిస్తున్నాం. ఈటింగ్ మేటింగ్ స్లీపింగ్ అండ్ డిఫెండింగ్ ఆహార నిద్ర భయం ఐదు నంచ. సో ఇప్పటి వరకైతే ఆ విధంగా మన చైతన్యం ఉంటుందో కేవలం రాక్షస ప్రవృత్తి ఉంటుంది. ఎంతసేపు వేరే వాళ్ళని ఎట్లా తొక్కేయాలి, వాళ్ళు ఎట్లా వాళ్ళని ఎలా మోసం చేయాలి, వాళ్ళని ఎలా కించపరచాలి. సో ఇదే మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఇట్లా సో ఇట్స్ ఎ బిగ్ చాప్టర్. కృష్ణుడు అసలు అంటే దైవ ప్రకృతి గురించి 3 శ్లోకాలు చదువుతాడు, అసుర ప్రవృత్తి గురించి 21 శ్లోకాలు చూస్తాడు. సో ఈ విధంగా మనం చూడొచ్చు. సో ఎంతో దయ వలన శ్రీ చైతన్య మహాప్రభు మనకి హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చారు. మనం ఎంత అసురులైనప్పటికీ ఎంత పతితులైనప్పటికీ ఉద్ధరింపబడటానికి ఇది ఒకటే మార్గం. అదే ప్రభుపాద గారు లాస్ట్ లో రాస్తున్నారు, కేవలం చైతన్య మహాప్రభు కృప వలన ఆయన దయచే అట్టి స్థితిని పొందవచ్చును. కలియుగంలో ఇంత దారుణంగా ఉన్నా గాని మనం కూడా బ్రహ్మస్థితిని ఎట్లా పొందొచ్చు, ఈ హరినామ సంకీర్తన మనం స్వీకరించినట్లయితే చైతన్య మహాప్రభు కృప వలన ఇది సాధ్యమవుతుంది. అందుకని ఆయన ఏమంటారు, శ్రీ చైతన్య శ్రీకృష్ణ చైతన్య దయాకరు మొరే తమాబినా కేదోయాలు జగత సంసారే. నీకంటే దయాలు లేదు, నువ్వు లేకపోతే ఈ కలియుగంలో మనకి ఈ జగత సంసారాన్ని దాటానికి మనం సాధ్యం కాదు. సో కాబట్టి చాలా సులభమైన మార్గం. కేవలం మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా ఈ విధంగా చాలా సులభంగా, సో మనం దాన్ని చాలా ఉత్సాహంగా స్వీకరించాలి. చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఇది ఎంతో అరుదైన అవకాశం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా మనకి ఎంతో చక్కగా మనం వైకుంఠానికి వెళ్లే ఈ అవకాశం దీని ద్వారా లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో హరే రామో, రామో రామో హరే హరే.